లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాల వరకు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన యొద్దకు వెళ్ళి ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహ అధికారమునకు లోబడినవాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు, నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయుమంటే అది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలోని స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం మా ప్రభువా. ఇది నీ వాక్యం కనుక నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యాన్ని నీవే వివరించండి మా తండ్రి. మా కన్నులకు ఆశ్చర్యాన్ని, మా హృదయానికి వెలిగింపును కలగజేయమని, నువ్వు మాట్లాడకపోతే మేము బతకలేమని నిన్ను బతిమలాడుకుంటున్నాం. ప్రభువా, మా ఆత్మకు ఆహారమైన నీ వాక్యాన్ని మాకు భోజనంలా పెట్టమని, మమ్మల్ని బలపరచమని, నీ ఆత్మ చేత నింపమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు మనం ఇందాక చదువుకున్నాము. మనకు ఈ స్టోరీ ఆల్రెడీ ఐడియా ఉంది, చాలా మంది చదివారు. మనం మరలా ఒకసారి మనం ధ్యానిద్దాం. ఆయన తన మాటలన్నీ అయ్యు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. దానికి ముందు గనక చూస్తే కొండ మీద ప్రసంగం చేసి వచ్చినట్టుగా ఉంటది. కొండ మీద ప్రసంగం చాలా పెద్ద ప్రసంగం కదా. అవన్నీ చాప్టర్లుగా మత్తయి సువార్తలో, ఇక్కడ అన్ని ఈ సువార్తలో కూడా రికార్డ్ చేశారు. దాని తర్వాత ఆయన ఇంటికి వచ్చేసాడు. కపెర్నహూములో బహుశా ఆయన రూమ్ రెంట్కి తీసుకున్నాడేమో ఆయన పరిచర్య నిమిత్తము, అందుకనే ఆయన ఎప్పుడు బేసు కపెర్నహూంకు వచ్చేవాడు. అయితే ఇంటికి రాగానే ఏమైందంటే, ఒక ఆయన ఒక వ్యక్తిని పంపించాడంట, శతాధిపతి. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. మొట్టమొదటిది ఏంటంటే, ఈయన శతాధిపతి అంట. శతాధిపతి అంటే మనకు అందరికి తెలుసు, శత అనంటే వంద, అధిపతి 100 మంది సైనికులకు అధిపతి. బహుశా ఆ సమయంలో 60 నుంచి 100 వరకు ఉన్న వాళ్ళని కూడా శతాధిపతి అనేవాళ్ళు. అంటే 60 నుంచి 100 మంది సైనికులు అతని కింద ఉన్నప్పుడు ఆయనని శతాధిపతే అనేవాళ్ళు. కానీ కరెక్ట్ గా చెప్పాలంటే 100 మంది సైనికుల మీద ఉండే అధికారిని, ఆ సేనాధిపతిని శతాధిపతి అని అంటాం. కాబట్టి ఈయన కింద 100 మంది సైనికులు పనిచేస్తారు. ఈయన అధికారి, ఆ సైనికులకి కమాండర్ లాంటాడు. అయితే వాళ్ళ ఇంట్లో ఒక ప్రియమైన దాసుడు ఒకడు ఉన్నాడంట. ఆయనకి ఏదో జబ్బు వచ్చింది, అదేం జబ్బో ఇక్కడ రాయలేదు. మొత్తానికి రోగి అయిపోయాడు. ఆ రోగం వచ్చి చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే రెడీగా, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, అంత రోగం వచ్చేసింది. దాసుడు అని అంటే ఇక్కడ ఒరిజినల్ గ్రీక్ లో డ్యూలోస్ అని అంటే, ఇది వాళ్ళ సైనికులు కాదు, ఆయన కింద 100 మంది పనిచేసే ఒక సైనికుల్లో ఒక సైనికుడు కాదు, ఇంట్లో పనిచేసే దాసుడు అని దాని అర్థం. అప్పట్లో రోమా సామ్రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న పరిస్థితుల్లో, అంతకు ముందు తర్వాత, అంతకు ముందు యేసు ప్రభు ముందు కొంచెం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, ఈ బానిసలను కొనటము అంటే మొన్నటి వరకు కూడా ఉండేది, కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా, అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం వరకు కూడా బానిసల్ని మార్కెట్ లో కొనేవాళ్ళు. అంటే మనకు మార్కెట్ ఎట్లా ఉంటుంది, అలాగా బానిసల్ని పెట్టి ఆడవాళ్ళని మగవాళ్ళని అమ్మేవాళ్ళు, ఎక్కువగా మగవాళ్ళు. వాళ్ళని మార్కెట్ లో కూరగాయలు ఎట్లా అమ్ముతామో మనుషుల్ని అట్లా అమ్మేవాళ్ళు. వీళ్ళు కొనుక్కునేవాళ్ళు, దాసుల్ని కొనుక్కొని ఇంట్లోకి తీసుకుని వచ్చి వాళ్ళు పనులుగా వాడుకునేవాళ్ళు. ఆ దాసులు ఎట్లాంటి వాళ్ళు అంటే, వాళ్ళకి ఒక్కసారి సీల్ వేశారంటే ఈయన కొనుక్కొని వచ్చిన తర్వాత సీల్ వేస్తారు. అది చెవుకో ముక్కుకో ఇది ప్రత్యేకంగా వాళ్ళ మెడ మీద ఒక ప్లేటు, ఆ యజమానుని పేరు అడ్రస్ అంత సీల్ వేసేస్తారు. ఆ ప్లేట్ తీసేయలేడు, దేంతో పగలగొట్టినా చాలా కష్టం అది, అంత గట్టి సీల్ వేసేస్తారు. ఆ సీల్ వేసేసిన తర్వాత ఇక ఆ యజమానికి సంబంధించినోడే ఆ దాసుడు, ఆ యజమాని ఏం చెప్తే అది చేయాలి. ఇంట్లోనే ఉంటాడు, ఏ పని చెప్తా చేయాలి, బాబు అది తీసుకెళ్ళరా, ఇది ఇదటి పెట్టు అదటి పెట్టు, లేకపోతే ఏ పని ఇంట్లో ఏ పనులున్నా వెట్టి చాకిరంతా చేయించేవారు. వాళ్ళని ఏమంటారంటే దాసులు, బానిసలు అని అనేవాళ్ళు. అప్పట్లో ఇది చాలా కామన్ గా ఉండేది. అందరి ఇండ్లలో రిచ్ పర్సన్స్ ఏం చేసేవాళ్ళు అంటే దాసుల్ని కొనుక్కొచ్చుకునేవాళ్ళు. సో అట్లా ఈ శతాధిపతి, మరి 100 మంది ఈయన కింద సైనికులు పనిచేస్తా ఉంటే ఈయన పెద్ద ఇల్లు ఉంటది ఖచ్చితంగా. అయితే ఈయనకు కూడా పనుల్లో అవసరమే కదా. అయితే ఒక అతను ఉన్నాడంట ఇంట్లో పనుడు, అయితే ఆయన గురించి ఏం రాశారంటే, ప్రియమైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. ప్రియమైన దాసుడు, అసలు బైబిల్లో చాలా చోట్ల ఇది ఏమి మెన్షన్ ఏమి చేయలేదు, ఇక్కడే కొన్నిసార్లు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇంట్లోకి మార్కెట్లో ఒక ఆయన్ని కొని తెచ్చుకొని వస్తే, ఆయనకి సీలేస్తే, ఇంట్లో ఇష్టానుసారంగా పనిచేయించుకుంటున్నప్పుడు వాళ్ళని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా? ఉన్నాడంట ఒక ఆయన, ఆయనే శతాధిపతి అంట. జనరల్గా ఏంటంటే ఎవరైనా అట్లా కొనుక్కొని దాసుని తీసుకొని వస్తే వాళ్ళకి హక్కులు ఉండవు. వాస్తవానికి ఏ హక్కులు ఉండవు. అన్ని పనులు చేసిన తర్వాత భోజనం పెడితే తినాలి, లేకపోతే అట్లే ఉండాలి. నాకెందుకు పెట్టలేదు, జీతాలు ఉండవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దాసులకు జీతాలు ఉండవు. వాళ్ళ ఇంట్లోనే పడి ఉంటాడు, వానికి ఏదో ఒక మూలన అటేటో దొడ్లోనే ఇస్తారు స్థలం, ఇంట్లో పనులన్నీ చేయాలి, అన్నం పెడితే తినాలి, ఉండాలి అంతే, ఎక్కువ మాట్లాడద్దు. శాలరీ, నెల నెల జీతం, తర్వాత నన్ను ఇట్లెందుకు అంటున్నావు, నన్ను ఎందుకు కొడుతున్నావు, నన్ను ఎందుకు తిడుతున్నావు, నాకు ఇంత పని ఎందుకు చెప్తున్నావు, నేను టార్చర్ అనుభవిస్తున్నా అని అడిగే హక్కులు ఉండవు, అడిగే హక్కులు ఉండవు. అందుకని చాలాసార్లు పౌలు గారు పత్రికల్లో మెన్షన్ చేసినప్పుడు నేను దాసుని, యేసుక్రీస్తు దాసుని అని చాలాసార్లు మెన్షన్ చేస్తాడు. ఎందుకనంటే ఆ టైంలో, ఆ దినాల్లో ఇలాంటి దాసులు ఉండేవాళ్ళు కాబట్టి, బానిసలు. నేను యేసుక్రీస్తు బానిసను. బానిసకి ఎట్లయితే హక్కులుండవో, మాట్లాడడానికి శాలరీ ఉండదో, ఎదురు చెప్పే ఉండదో, ఎదురు మాట్లాడే హక్కు ఉండదు, హక్కుల గురించి పోట్లాడే హక్కు ఉండదు, అంతేకాదు ఏం చెప్పినా చేయాలి, ఏం టార్చర్ చేసినా అనుభవించాలి, నోరు మూసుకొని ఉండాలి. పారిపోదామంటే పారిపోలేరు. ఎందుకనంటే తెలుసా, వాడు ఒకవేళ పారిపోయాడు అనుకోండి, పారిపోతే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి పారిపోయి ఎక్కడో తిరుగుతున్నాడు వాడు అనుకోండి, అప్పటి రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, వాడి మెడలో ప్లేట్ ఉంటుందిగా, అది చూసి, అడ్రస్ చూసి మళ్ళీ వాళ్ళని పట్టుకొని వచ్చి ఇంటి దగ్గరనే, మళ్ళీ ఆ యజమానుడు ఎవరో ఆయన దగ్గరనే వదిలేసి వెళ్ళిపోయారు. రెండోది ఏంటంటే, మళ్ళీ ఇతను ఇంకెవడు కొనలేడు, అరే పలానో ఆయనోడు ఇటెందుకు వచ్చాడు అని, పర్లేదురా మా దగ్గరకు వచ్చే మేము కొనుక్కుంటామంటే కుదరదు, ఎందుకంటే సీల్ వేశారుగా. వాడు పారిపోవడానికి లేదు, అట్లేదు ఇట్లేదు, అంత బానిస బతుకులు వాళ్ళవి. అలాంటి సమయాల్లో కూడా ఒక శతాధిపతి అనే వ్యక్తి, మరి ఈయన ఎలాంటి వ్యక్తో, అసలు చాలా అద్భుతమైన వ్యక్తిలా ఉన్నట్టున్నాడు. ప్రియుడైన దాసుడు అంట, చాలా ప్రేమించాడు. అసలు ఎవ్వరు ప్రేమించరు బానిసల్ని. ఈ శతాధిపతి యూదుడా అన్యుడా? అక్కడనే రాసింది క్లారిటీగా, ఆయన అన్యుడు. ఆయన అన్యుడు, ఒక అన్యుడై ఉండి యూదులు చేయలేనటువంటి పనిని కూడా చేస్తున్నాడు అతను. యూదులు ఎంత భయంకరమైన వ్యక్తులు అనంటే, కింద మనకు ఆలోచిస్తాం. వీళ్ళు ఆయన చాలా ప్రేమించాడంట, దాసుని దాసునిలాగా చూడలేదు, పనులు చేయించుకున్నాడు, ఆయన చేయించుకున్నాడు కానీ ప్రేమించేవాడంట వ్యక్తుల్ని. అన్యుడు అట్లా చేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు క్రైస్తవుల్లో కూడా ఇంట్లో పనులను పెట్టుకుంటారు కానీ, వెట్టి చాకరి చేయిస్తాం కానీ ప్రేమించే తత్వం ఉండదు. సిగ్గు తెచ్చుకోవాలి ఇంట్లో పనులను పెట్టుకున్నప్పుడు వాళ్ళని ప్రేమించి, బ్రదర్ నీకు తెలియదు వాళ్ళు కొంచెం ప్రేమిస్తే, కొంచెం టేబుల్ మీద కూర్చోబెడితే వాళ్ళు ఎక్కిపోతారు అంటే, మనకే పెద్ద జ్ఞానం ఉంది, దేవుడే పిచ్చోడు అన్నట్టుగా చూస్తాం మనం. మనకు చాలా తెలివి ఎక్కువ. ప్రేమించే తత్వం లేదు కానీ తెలివి మాట్లాడు. దేవుడు కూడా మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ ముతితే సౌండ్ ఉండదు. ఇప్పటి వరకు దేవుని కంటే ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేయొద్దు మనం. చాలాసార్లు పని వాళ్ళను పని చేయించుకోవాలి, వాళ్ళని ఎంత ప్రేమించాలో అంత ప్రేమించాల్సిందే. అన్యుని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఒక అన్యుడు యేసుక్రీస్తు ప్రభు గురించి జస్ట్ విన్నాడట అంతే. చాలా ఎక్కువగా బైబిల్ ఏం చదవలేదు. మరలా చెప్తున్నాను, మనలాగా సంవత్సరాలు సంవత్సరాలు విశ్వాసి కాదు అతను. మనలాగా సంవత్సరాలు సంవత్సరాలు ప్రార్థన చేసి వాక్యం చదివి ఇట్లు చేసినోడు కాదు. కొన్నిసార్లు సిగ్గు వస్తుంది, అప్పుడప్పుడు అన్యులను చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. సిగ్గు తీసేస్తాడు మన దేవుడు మనది. అయితే ఈయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విన్నాడంట. ఏం వినడో మనకు తెలియదు. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. యేసుక్రీస్తు ప్రభు గారు గురించి విన్నాడంటే ఈయన శతాధిపతి అంటే ఎక్కడి నుంచో మొత్తానికి పలానా ఆయన ఉన్నాడు. ఆయన ఏంటయ్యా బాబు, అసలు మామూలు లేడు. అతను క్యారెక్టరు చాలా మంచి క్యారెక్టరు. ఆయన ఏం మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన ఒక మంచి వ్యక్తి, అసలు చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన నిజంగా ప్రవక్త. ఆయన దేవుడు అని చాలామంది రకరకాలుగా చెప్పి ఉంటారు ఆయనకి. అంతేకాకుండా ఆయన చేసిన బోధనలు కూడా చెప్పుంటారు. భలే మాట్లాడాడబ్బా ఆయన, ఏం మాట్లాడతారా అసలు, ఇలా ఇలా ప్రసంగం చేశాడు అసలు, మేము చాలా ఆకట్టుకున్నాం అని చెప్పుంటారు. మనం కూడా యాంగ్జైటీగా అడుగుతాం కదా, ఒక ఆయన ఇట్లాంటి పలానా పలానా వ్యక్తి అని అన్నప్పుడు ఇంకేంటి, ఎట్లా మాట్లాడతాడు ఆయన, ఆయన క్యారెక్టర్ ఏంది. బాబోయ్ ఒక ఆయన అయితే చచ్చిపోయినా తిరిగి లేపాడయ్యా, ఒక రోజు పెళ్లికి వెళ్తే ఇట్లా మార్చాడంట ద్రాక్షారసాన్ని, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడంట. ఇట్లా రకరకాలుగా చాలా విషయాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన క్యారెక్టరు, ఆయన యొక్క ప్రసంగాలు ఏదో చిన్న చెదురు మొదురు విని ఉంటాడు. ఎవరి ద్వారానో విన్నాడు అంట. అయితే విన్న తర్వాత ఈయనకు విపరీతమైన ఆరాటం కలిగింది. అయితే ఆయనే స్వస్థపరుస్తాడు అని చెప్పేసి ఆయన క్యారెక్టరు, ఆయన బోధలు, ఆశ్చర్యకార్యాల గురించి తప్పకుండా విన్నాడు కాబట్టి, ఆల్రెడీ విన్నాడని రాశారు కాబట్టి ఆయనైతే స్వస్థపరుస్తాడు. మీరు ఆలోచించారు ఎప్పుడైనా, ఆ టైంలో డాక్టర్ లేరంటారా? ఈ సువార్త రాసిన అతను ఆయన డాక్టరే, డాక్టర్ లూక్. పౌలుతో పాటు ఎప్పుడు ఆయన కొంచెం సేవ చేస్తూ ఆయనకు కూడా వైద్యం చేశాడు కొంచెం, పౌలు గారికి. ఆయన డాక్టరు లూకా. మనం ఏమనుకుంటాం, ఆ రోజుల్లో డాక్టర్ లేరా? 30 సంవత్సరాలు పైబడి ఒక ఆవిడ రక్తస్రావంతో అన్ని తిరిగి వేసాడిపోయింది. డాక్టర్లు ఆ కాలంలో కూడా పుష్కలంగా ఉన్నారు. అయితే డాక్టర్, అరే డాక్టర్ దగ్గర తీసుకురంటారు బాబు, ఏమైనా మంచి డాక్టర్ చెప్పండి, ఏమైనా స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్, మల్టీ స్పెషాలిటీ డాక్టర్ ఉంటే తీసుకురండి అని అనొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ అవన్నీ ట్రై చేసి ఉంటాడో, లేకపోతే ఈయనే స్వస్థపరచగలడు అని మాత్రం లాస్ట్ కి అల్టిమేట్లీ యేసుక్రీస్తు ప్రభు వారు గుర్తొచ్చి ఉంటారు. ఇంకా ట్రై చేసి ఉండొచ్చు, లేకపోతే ఈయన ఇంత రోగం ఎక్కువై చచ్చిపోయడానికి రెడీగా ఉన్నప్పుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు ఆయన అనేట ఆయన ఒకడు ఉన్నాడంట, ఆయన స్వస్థపరుస్తాడు. ఇమ్మీడియట్ హీలింగ్ అంట. మామ్మ ఇదెంత భయంకరం, అయితే ఆయనే కావాలి నాకు అని ఎవరిని పంపించాడంటే, ఈయన డైరెక్ట్ గా వెళ్ళలే. ఈయన డైరెక్ట్ గా వెళ్లకుండా యూదుల పెద్దల్ని పంపించాడు. యూదులు పెద్దల్ని పంపించాడు, కొంతమందిని పంపించాడంట. అసలు యూదుల పెద్దలకి ఈయనకేం సంబంధం? ఈయన అన్యుడు, వాళ్ళు యూదా మత పెద్దలు. జనరల్ గా యూదులకి అన్ని జనులకి అసలు సంబంధం ఉండదు. సంబంధం ఉండదంటే వాళ్ళని చాలా నీచంగా చూస్తారు. అప్పట్లో యూదులు అనేవాళ్ళు అన్నిల్ని ముట్టుకునే వాళ్ళు కాదు, చాలా హీనంగా చూస్తారు. చాలా ఎట్లా చూస్తారంటే భ్రష్టుల్లాగా, పనికిమాలినోళ్ళలాగా. వాళ్ళని ముట్టుకోరు, వాళ్ళతో మాట్లాడరు, అంటచబుల్ అంటాం కదా మనం, అంటరానులాగా చూస్తారు. అంతకంటే ఇంకా భయంకరంగా చూస్తారు వాళ్ళు, మామూలు కాదు యూదులు. అట్లా అట్లాంటి వాళ్ళు ఈయనతో ఇంత మంచి సంబంధం ఎట్లా కలిగి ఉంటుంది? మనకు మొట్టమొదట ఒక చిన్న క్లూ దొరుకుతుంది అక్కడే ఫస్ట్ లో, ఈయన బానిసల్నే ప్రేమిస్తున్నాడంటే. రెండోది, అక్కడ ఉన్న యూదుల్ని కూడా మంచి సంబంధాలు, ప్రేమ, ఆప్యాయత కలిగి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకనంటే యూద పెద్దలు, యూదులు యూదులతో మంచిగా ఉండడం ఒక ఎత్తు, యూదుల పెద్దలతో మంచిగా ఉండడం ఇంకొక ఎత్తు. ఎందుకనంటే సమాజంలో ఏ అధికారపూర్వకంగా ఏమి చేయాలన్నా, ఏమి మాట్లాడాలన్నా, ఏదైనా పనులు చేసుకోవాలన్నా పెద్దలు పెద్దలు ఉంటారు అక్కడ. ఇప్పుడు మోసే టైంలో కూడా చాలా విషయాల్లో, తర్వాత తర్వాత కాలంలో కూడా ఎప్పుడైనా సరే, మన ఈవెన్ అంతెందుకు ఊర్లో కూడా, మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, గ్రామ పెద్దలు ఉంటారు. ఐడియా ఉందిగా, గ్రామ పెద్దలు ఏదైనా పంచాయతీ పెట్టాలంటే గ్రామ పెద్దల్ని పిలుస్తారు. ఎందుకు అనంటే వాళ్ళు వయసులో అనుభవజ్ఞులు, తర్వాత వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాత్రమే దాన్ని సాల్వ్ చేయగలరని ఆల్రెడీ యూదుల్లో పెద్దలు ఉంటారు. అయితే ఆ పెద్దల్ని పంపించాడట, మామూలు వ్యక్తులను పంపించలే. కొంతమంది పోండ్రా మీరు పోయి యేసుప్రభుని తీసుకురండి అని అనలే. యూదుల్లో మంచి మంచి వాళ్ళని, పెద్దోళ్ళని, ఆ యూదుల పెద్దల్ని కొంతమందిని తీసుకుని, ఏమండి మావాడు ఇట్లా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడంట, ఆయన చాలా మంచి, ఆయన దయచేసి ఆ యేసుప్రభు వారిని రమ్మనండి, కొంచెం స్వస్థపరుస్తాడు అని పంపించాడంట. ఖచ్చితంగా యూదులతో మంచి సంబంధం ఉండి ఉంటుంది. ఎందుకు ఉండి ఉంటుంది అనంటే వాళ్ళే రికమెండ్ చేస్తున్నారు, యేసుప్రభు వారి దగ్గరికి పంపించడానికి వాళ్ళని రెడీ చేసి పంపించేశాడంట. పంపించిన తర్వాత ఆ యూదుల పెద్దలు యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చి ఏమన్నారంటే, వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు ఎందుకు యోగ్యుడు? అతడు మన జనులను ప్రేమించి. అబ్బా, రెండోసారి ఈ పదం రిపీట్ అయింది చూసారా, మన జనులను ప్రేమించి. ఈయన చాలా ప్రేమించే గుణం ఉన్నట్టుంది ఈయనకి బాగా. మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. అయ్యా యేసుప్రభు గారు, కొంచెం దయచేసి ఫలానా ఆయన శతాధిపతి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన వాళ్ళ దాసుడు, ఇంట్లో పనిచేసే వ్యక్తి, సర్వెంటు, ఆయన రోగం వచ్చింది, ఆయన చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు, ఆయన చాలా ప్రేమిస్తున్నాడు ఆ దాసుని. అంతెందుకు? మనల్ని కూడా బాగా ప్రేమించాడు. ఆ ప్రేమించి ఏం చేశాడంటే, ఆయన సొంత డబ్బులతోటి మనకు మందిరం కట్టించాడు. అన్యుడు యూదుల కోసం మందిరం కట్టిస్తాడా? వాస్తవానికి మెయిన్ మందిరం యెరూషలేములో ఉంటుంది, అది సొలొమోను కట్టించిన దేవాలయం. అది తర్వాత వీళ్ళు కట్టారు, నెహెమ్యా, సారీ జెరుబ్బాబెలు, సెకండ్ టెంపుల్. అయితే ఆ టెంపుల్ గురించి మాట్లాడలేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అది యెరూషలేములో ఉంటుంది కదా మెయిన్ టెంపుల్. మిగతా ఏరియాల్లో, మిగతా ఊర్లలో, మిగతా డిస్టిక్లలో ఆరాధన చేయటానికి ఎట్లా గ్యాదర్ అయ్యేవాళ్ళారంటే, ఒక ఆరాధనాలయము ఒకటి ఉంటుంది, మందిరం, సమాజ మందిరము అని అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో సినగోగ్, సినగోగ్ అని అంటారు. అట్లాంటివి ఒక పొడవుగా హాల్ ఉండి అందులో కూర్చోవడానికి కొంచెం స్థలం పెట్టి అరేంజ్ చేసుకుంటారు. మనం ఇప్పుడు చర్చిలు ఎట్లా ఉన్నాయి అలాగా వాళ్ళకు కొంత పెద్ద హాలు, తర్వాత అందులో సీటింగ్ అరేంజ్మెంట్ చిన్న చిన్నగా పెట్టేసి అక్కడ వచ్చిన ఎవరైనా ప్రసంగం చేయడానికి, వాళ్ళు నించుని ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి పెట్టుకుంటారు. అగో అట్లాంటిది కట్టించాడట ఈయన సినగో సమాజ మందిరాన్ని. పర్లేదండి, నేను కూడా నేను డబ్బులు ఇచ్చేస్తాను, మీకేంది మందిరం లేదా, నేను కట్టిస్తాను, దాంట్లో ఏముంది, మీరు దేవుణ్ణి ఆరాధించుకోండి అని చెప్పేసి చక్కగా మందిరం కట్టించింది. ఎవరితను? అన్యుడు. అన్యులు, అన్యుల ద్వారా కూడా దేవుడు పనిచేస్తాడు. అన్యులు, అన్యుడైన ఈ శతాధిపతి వాళ్ళను అంతగా ప్రేమించి డబ్బులు ఇచ్చి మందిరాన్ని కట్టించాడంట. కాబట్టి వీళ్ళు అదే మాటను తీసుకొని వచ్చి ఏం చెప్తున్నారంటే, యేసుప్రభా మరి ఈయన చాలా మంచోడు, ప్రేమిస్తాడు, దాసుని ప్రేమిస్తున్నాడు, మమ్మల్ని ప్రేమించాడు, అంతేకాదు మన కోసం సమాజ మందిరాన్ని ఆయనే కట్టించాడు అని చెప్పి రికమెండేషన్ చేస్తూ ఏమంటున్నారంటే, రండి కొంచెం ప్లీజ్, మీరు రాకపోతే ఎట్లా అని మిక్కి బతిమాలుకున్నారంట. చాలా ఎక్కువగా బతిమలాడుకు, రండి కొంచెం ప్లీజ్, దయచేసి మీరు రావాల్సిందే, మీరు స్వస్థపరచాల్సిందే అని బతిమలాడుకున్నారంట. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వస్తా ఉన్నాడు, సరే పద, మరి మీరు అన్ని చెప్తున్నారు కాబట్టి నేను వస్తాను పద అని ఆ పెద్దలు వీళ్ళు అంతా ఇక రిటర్న్ బయలుదేరారు. ఎక్కడికనంటే శతాధిపతి వాళ్ళ ఇంటికి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఏమైందైతే ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, అంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు, ఇంటికి కొంచెం దూరంలోనే ఉన్నారు వాళ్ళంతా పెద్దలు, యేసుప్రభు ఆ నుంచి నడుచుకుంటూ వస్తున్నా వస్తూ 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 వాళ్ళ ఇంటి దగ్గర దాకా వచ్చేస్తున్నారు. ఇంటి దగ్గరికి దాకా రాగానే ఈయనకు అర్థమైపోయిందంట, ఎవరికి, వాళ్ళని చెప్తారు కదా అక్కడ, ఇప్పుడు ఆయన శతాధిపతి అంటే బోల్డ్ అంత మంది మరి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వస్తే ఒక్కరు ఉండరు కదా, పెద్ద గుంపులు గుంపులు వస్తారు. అయ్యో ఏ ఎవరింటికి పోతున్నాడు పలానా పలానా అంట బాబు, అచ్చా అవునా అంటే మొత్తానికి ఈయనకు కూడా సమాచారం వస్తుంది, సైనికులు ఉంటారు కాబట్టి పలానా యేసుక్రీస్తు ప్రభు వారు మన ఇంటికి వస్తున్నాడండి, ఆయన రిక్వెస్ట్ చేసి పంపించారు కదా వచ్చేస్తున్నాడు అనేసరికి ఈయనకు కూడా తొందరపడి ఏం చేశాడంటే, ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యుద్ధకు వెళ్లి ప్రభు శ్రమ పుచ్చుకునవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చినకు నేను పాత్రను కాను. వాళ్ళ స్నేహితులు కూడా కొంతమంది ఇంట్లో ఉన్నారనుకుంటా, వాళ్ళని చూసి అరే నాయన కొంచెం రండి మీరు అని చెప్పి వీళ్ళని కూడా పంపించాడంట, బయటికి వెళ్ళండి, యేసుప్రభు వారు వస్తున్నారంట, కొంచెం దూరంలో ఉన్నాడు, ఇంటికి దగ్గరలో ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయనతో ఈ మాటలు చెప్పండి నేను చెప్పినాయి అని చెప్పి వాళ్ళని పంపించారంట. స్నేహితులను అంటే కొంతమంది, ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు 10 మంది ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. వాళ్ళ దగ్గరికి పంపించి ఏమని చెప్పమన్నానంటే వాళ్ళతో, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, మీరంత కష్టపడద్దు ప్రభువా నా దగ్గర దాకొచ్చి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నా ఇంట్లోకి రావడానికి అసలు నాకు యోగ్యత లేదు, నేను పాత్రుని కాదు అసలు, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోనట లేదు. అబ్బా రెండు అంటున్నాడు, మాటలు జాగ్రత్తగా వింటున్నారా, నువ్వు శ్రమ పుచ్చుకోనవద్దు ప్రభు, నువ్వెందుకు కష్టపడుతున్నావు నా దగ్గర రావటానికి అని అన్నాడు. రెండోది ఏమన్నాడంటే, ఇక్కడ రెండు మాటలున్నాయి రెండో పోర్షన్లో. ఒకటి, నువ్వు నా దగ్గరికి రావడానికి నేను పాత్రుని కాదు, నేను నీ దగ్గరికి రావడానికి కూడా నేను పాత్రుని ఎంచుకోవట్లేదు. ఏంది ఇంతగా భయంకరంగా ఈయన వ్యక్తి, ఇంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు అసలు ఈయన, అంటే ఎందుకు ఇంత తగ్గించుకుంటున్నాడు, ఇందులో తగ్గింపు కనపడట్లేదా? అవును ఇది తగ్గింపే. ఏమంటున్నానంటే, నేను నీ దగ్గరికి రా, నా దగ్గరికి నువ్వు నా ఇంట్లోకి వస్తే అంత పాత్రుని కాదు ప్రభా, అంత నేను మంచుని కాదు, అంత పాత్రుని అంత యోగ్యుని కాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్ లో దీన్ని ఏం రాశారంటే, అంత యోగ్యుని కాదు నేను నా ఇంటికి రావటానికి. పైన ఏమన్నారు వాళ్ళు యూదులు వెళ్ళి, ఈయన యోగ్యుడు, యేసు ప్రభు దగ్గర రిక్వెస్ట్ చేసి బతిమలాడుకొని మిక్కిలి బతిమలాడుకొని తీసుకొచ్చిన సందర్భం ఏంటంటే, ఈయన ప్రేమించే వ్యక్తి మంచి సంబంధాలు పెట్టుకుంటాడు, మన వ్యక్తుల్ని ప్రేమిస్తున్నాడు, వాళ్ళ దాసుని ప్రేమిస్తున్నాడు, మాకు మందిరాన్ని కట్టించాడు, ఆయన యోగ్యుడు, అలా మీరు వచ్చి వాళ్ళ దాసుని స్వస్థపరచడానికి అని పెద్దలు చెప్తే, ఈయన సొంతగా తన హృదయంలో నుంచి ఏం చెప్తున్నా అంటే, నేను యోగ్యుని కాదు. అలా మీ యోగ్యులు అంటున్నారు, ఈయనేమో యోగ్యుని కాదంటున్నాడు. మీరే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారి ముందు, దేవుని ముందు మన పనులను బట్టి మనం యోగ్యులం అవుతామా? కాదు, ఎప్పుడు కాలేము. ఒకవేళ వాళ్ళు ఎంచితే వాళ్ళు అట్లా మాట్లాడినందుకు పర్వాలేదు, ఆయన ప్రేమను బట్టి ఆయనకున్న సంబంధాన్ని బట్టి అట్లా చెప్పారు యోగ్యుడని. కానీ ఈయన ఎంచుకోవట్లేదు నేను యోగ్యుని, సరే నేను ప్రేమించేవానే, మంచి పనులు చేసేవానే, కానీ నేను అంత యోగ్యునేం కాదులేండి, ఎంత తగ్గింపండి. అసలు జనరల్గా మనం కూడా అంత దాసుల్ని ప్రేమించి తర్వాత సమాజ మందిరం కట్టించి మందిరాలు కట్టించి విశ్వాసుల్ని ప్రేమించి చాలా విపరీతమైన సత్కార్యాలు సత్క్రియలు ఇలాంటివన్నీ చేసినప్పుడు మన ముఖం మన 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 జీవితం ఎట్లుంటుంది, కొంచెం ఉబ్బిపోతాం కదా. అబ్బా నా అంత మొగోడు లేడు, నా అంత వ్యక్తే లేడు అన్నట్టు ఫీల్ అయిపోతాం మనం చాలాసార్లు. నా అంత తోడే లేడు అన్నట్టుగా మనం మనం మన లోపల తెలియకుండానే మన లోపల ఒక రకమైనటువంటి ఏమంటారు అది వచ్చేస్తుంది. కానీ ఈయనేమంటున్నానంటే, అసలు నేను యోగ్యునే కాదు, నేను మంచి పనులు చేసి ఉండొచ్చు కానీ అసలు నా వల్ల కాలేదు అది, అసలు నేను పాపిని, నేను మంచుని కాదంతా అసలు నేను అని తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, తన్ను తాను చాలా హ్యూమిలేట్ చేసుకుంటున్నాడు. తన క్రియల ద్వారా నేను మంచోని కాదు అని ఆయనే చెప్పుకుంటున్నాడు. ఇది మనం సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం. ఒక అన్యుడు మంచి పనులు చేసినా కూడా నేను యోగ్యుణ్ణి కాదంటున్నాడంటే, మనం మంచి పనులు చేసి దేవుని దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటాం. మనం ఎన్ని మంచి పనులు చేసినా దేవుడు ఏమంటున్నాడంటే, అది మురికి గుడ్డల కిందికి వేస్తాడంట. మారు మంచు పొందిన తర్వాత సత్క్రియలు చేస్తే అది దేవుని మహిమ కోసం చేస్తాం కాబట్టి, దేవుని నీతిలో నుంచి చేస్తాం కాబట్టి అది కూడా దేవునికే మహిమ అని అంటాము. నేను చేస్తున్నాను భలే ఉన్నాను అని అనుకుంటే అది కూడా పొరపాటే. ఈ అన్యుడు అసలు ఎంత భయంకరంగా తగ్గించుకుంటున్నాడు అని అంటే, ఈ తగ్గింపు మనలో ఉందా? మన సత్క్రియలను బట్టి, మనం చేసిన మినిస్ట్రీని బట్టి, మనము కొన్ని దాన ధర్మాలు మంచి పనులు, కొంతమందికి ఫీజులు, కొంతమందికి ఏదో 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 చేసేసి, చాలా మందికి కౌన్సిల్ చేసి లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి ఏదో ఏదో చేసేసి యమ ఫీల్ అయిపోతూ ఉంటాం చాలాసార్లు. తెలియకుండా లోపల ఒక గర్వం అనేది పెరుగుతూ ఉంటుంది, హృదయ లోతుల్లో ఎక్కడో నలుమూలలో అది కనపడదు చాలాసార్లు, కనిపించదు. కానీ ఈయనేమంటున్నానంటే, ప్రభువా రావద్దు నా ఇంటికి, అయ్యో నేను అసలు యోగ్యుని కాదు, అసలు నేను పాత్రుని కాదు, భయపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు, తొందరగా పంపించేశాడు స్నేహితుల్ని, తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. అన్ని మంచి పనులు చేశావా నీకేంది, ఆయన మామూలు ఏమంటాం, అవునండి రండి 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 రండి, అబ్బా మీరు ఇంటికి వస్తున్నారు మా ఇంటికి, మీరు కూర్చోండి, అవునండి నేను మందిరం కట్టించాను మీకు తెలీదా, అవునండి మేము డబ్బులు ఇచ్చాము తెలుసా, మా దాసుని కూడా చాలా ప్రేమిస్తాం తెలుసా, మీ యూదుల్ని కూడా బాగా ప్రేమిస్తాను చేయండి అని అట చెప్పుకోలే, డబ్బా కొట్టుకోలే. తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే అంతగా తగ్గించుకుంటున్నాడు. రెండు మాటలు ఉపయోగించాడు. దేవుని ముందు మనం ఎప్పుడు అలాంటి మాటలు పలకాలి? హృదయ లోతుల్లో నుంచి పలకాలి. నువ్వు నా దగ్గరకు వచ్చుటకు నేను పాత్రుని కాదు, అలాగని నేను నీ దగ్గరికి రావటానికి కూడా పాత్రుని కాదు. అందుకే మనుషులను పంపించాడు. ఫస్ట్ సారి యూదుల పెద్దల్ని పంపించాడు, సెకండ్ సారి కూడా ఆయన వెళ్ళే మిత్రులు పంపించాడు. అబ్బా ఆయన మొహం చూడలేదు. ఆయన మొహ ఒకసారి గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఒక అద్భుతమైన ఒక విషయం నేర్చుకుందాం. ఎన్ని సంవత్సరాలైంది మనం మారుమనసు పొంది? 15, 20, 30 లేకపోతే 10 సంవత్సరాలా, 5 సంవత్సరాలా? ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నాము? ఎంత ప్రార్థన చేస్తున్నాము? పొద్దున, రాత్రి, మధ్యాహ్నం ప్రార్థన, వాక్యము, ఇవన్నీ ఉండి ఏం ఉపయోగం? ఈయన జస్ట్ విన్నాడు అంతే. యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న అద్భుత కార్యాలు, ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన ప్రసంగం గురించి కొన్ని విన్నాడు అంతే. కొంచెం వినే ఇంత విధేయత, ఇంత తన్ను తాను తగ్గించుకుంటున్నాడు అని అంటే, ఇన్ని సంవత్సరాలు మారుమనసు అయ్యి, ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉపవాసాలు చేస్తూ సువార్త చేస్తూ సేవ చేస్తున్న మనము, మనకెంత ఉండాలి హ్యూమిలిటీ? ఇంత ఉందా కనీసం? అబ్బో ఇది చాలా ఎక్కువగా హ్యూమిలిటీ కనపడుతుంది, చాలా తగ్గింపు కనపడుతుంది. అంత తగ్గింపు మనకుందా? మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి మారుమనసు పొంది ఉండి, ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యాన్ని వింటూ, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఏం ఉపయోగం? ఏం ఒరిగింది? ఏం సుఖం? సిగ్గు తెచ్చుకోవాలి. శతాధిపతి అయిన అన్యుని చూసి ఒక్కసారి వినగానే తన్ను తాను ఎంతగా తగ్గించుకుని, అంటే ఎన్ని సత్క్రియలు చేసినా కూడా తన్ను తాను తగ్గించుకున్నానంటే రియల్ హ్యూమిలిటీ అని అంటే అది. క్రియల ద్వారా కాదు ప్రభా, అసలు నేను ఆ క్రియలు పక్కకు పెట్టు, అసలు నేను పాత్రనే కాదు అంటాడు. మనం క్రియలు చేస్తేనే ఊపిపోతాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, మనం మంచోళ్ళమని మనల్ని నీతిమంతులుగా తీర్చలే, ఏదో ప్రార్థన చేస్తున్నాం మంచిగా వస్తాం క్రైస్తవులు ఉన్నామని, లేకపోతే ఏదో మంచోళ్ళమని మనల్ని ఎన్నుకోలే. మనం దుర్మార్గులమే, మనం పాపులమైనప్పటికీ కూడా ఆయన కృపచేత రక్షించబడ్డాము. ఆయన దయచేత మనల్ని పాపాలు క్షమించి నీతిమంతులుగా తీర్చాడు. మనం మంచోళ్ళమని చేయలే. మనం మంచి పనుల ద్వారా ఎప్పుడు పరలోకం వెళ్ళాం? మన మంచి పనుల ద్వారా మనం ఎప్పుడు ఆయన పోలికలోకి, స్వరూపంలోకి మార్చబడము? ఆయన పరలోకంలో స్థానం దొరకదు. కేవలం ఆయన రక్తం ద్వారానే, పాప క్షమాపణ ద్వారానే, యేసుప్రభు మీద విశ్వాసం ఉంచటం ద్వారానే. శతాధిపతిని చూస్తే అర్థమవుతుంది, నాకు యోగ్యుని కాదు ప్రభా, అన్ని మంచి క్రియలు చేసినావు కదాబ్బా, ఇంకెందుకు చెప్పుకోవాలి? నేను నువ్వు చెప్పకపోతే ఇవాళ రేపు ఎట్లుందంటే, నువ్వు ఏం చేసావు? ఆ మార్కెటింగ్ చేసుకోకపోతే నీకు దిక్కులేదుగా. సేవకులకు అదే భయంకరమైన స్థితి ఉంది, విశ్వాసులకు కూడా అదే దరిద్రం అంటుకుంది. ఏంటంటే వాళ్ళని వాళ్ళు మార్కెటింగ్ చేసుకోకపోతే ఈ రోజుల్లో దిక్కులేదు అంతే కదా. ఎవడు చేసుకోమన్నాడండి మార్కెటింగ్? ఆయన చేసుకుంటున్నాడా? అన్నిని తీసి సిగ్గు తెచ్చుకోవాలన్నా. తర్వాత అంత తగ్గించుకుంటున్నాడు అన్న తర్వాత, అందుచేత అదే మాట మళ్ళా చదువుతున్నాను, నీ యొద్దకు వచ్చటకు నేను పాత్రని ఎంచుకోలేదు, అందుకే నేను రాలేదు ప్రభా, వాళ్ళని పంపించిన. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అబ్బా ఈయనకి ఎంత అర్థమైందో దేవుడు నాకు తెలియదు. అసలు చూడలేదు ఆయన్ని, ఆయన గురించి కొంత విన్నాడు అంతే. కొంత వింటేనే ఇంత భయంకరంగా విశ్వాసమా? అయ్యో ఏం మనిషి ఆయన? అసలు ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం ఇలాంటి విశ్వాసం ఉంటుందా మనకి? ఎట్లాంటి విశ్వాసమైనా చూసారా? మాట మాత్రం సెలవి ప్రభా, నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు ప్రభా. నువ్వు అంత శ్రమ పుచ్చుకోనవద్దు, దయచేసి క్షమించు నన్ను. నువ్వు నా ఇంటి దగ్గర రావడానికి, నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి నాకు అంత యోగ్యత లేదు, కానీ నువ్వు ఉన్న చోటనే ప్రభా, నువ్వు ఒక్క మాట చెప్పు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆడ నుంచి అను ఆ స్వస్థపరచబడ్డాడు పో అని. వాస్తవానికి అట్లా చేశాడంట ఇంతకుముందు, లేదు కదా. ఈయననే అంటున్నాడు, ఇంత అద్భుతమైన శక్తి కేవలం నీ దగ్గర ఉంది ప్రభా. అంటే ఆయన మాట మీద ఎంత విశ్వాసమో, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో సామర్థ్యం ఉందని నమ్మాడు. మనకుందా? ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసంలో ఆయన మాటకు శక్తి ఉంది, ఆయన మాటలో సామర్థ్యం ఉందని మనకు తెలుసా? జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. ఏంటంటే ఒక్క విషయం చెప్తాను, ఇప్పుడు ఆయన నోటి మాట చేత అన్నిటినీ సృష్టించిందంట. చాలా సింపుల్ గా ఉంది కదా అది. కలుగునుగాక అనంటే గ్రహాలు నక్షత్రాలు భూమి కలిగిపోయిందంట. కలుగునుగాక అంటే అన్ని కలిగిపోయినాయి. మీరు ఎప్పుడైనా చూసారా అసలు మన శరీరంలోని భాగాల్లో, శరీర భాగాల్లో ఉన్న కణాల్లో ఉన్న లోతుల్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్స్ ని, మైటోకాండ్రియా అది ఇది జెనెటిక్స్ చాలా లోతుగా దేవుడు చేసేసాడంట. ఆ నోటి మాట చేత ఆకాశాన్ని నక్షత్రాలను చేసినప్పుడు మనకున్న దగ్గరున్న నక్షత్రం ఏంటి? సూర్యుడే. ఆ మింకుమింకి అని సూర్యులే. మనకు దగ్గరుంది ఏదంటే సూర్యుడు, అది కూడా ఒక నక్షత్రం. ఒక సూర్యుడు ఎంత పెద్దోడు అంటే కొన్ని వేల అనుకుంటాను నేను, ఒక వేల భూమి, మన భూమి ఎంత పెద్దదో మనకు తెలుసా? అసలు మనం ఇంతవరకు చూడలేము, మన భారతదేశం అక్కడ తిరగలేము, మనం ఇంత చిన్నగా ఉంటుంది మ్యాప్లో. అలాంటి చాలా పెద్ద భూమిలో ఇలాంటి భూములు కొన్ని వేలు భూముల్ని తయారు చేస్తే ఒక సూర్యుడు అవుతాడట. అట్లాంటి సూర్యులు, అట్లాంటి చుక్కలు కోట్లు 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 ఉన్నాయి. అవన్నీ కలుగునుగాక అనగానే కలిగిపోయినాయట. అసలు ఎంత శక్తిమంతుడైనా ఆయన మాటలో శక్తి ఉందని, సామర్థ్యం ఉందని నీకు అర్థమైందనంట. రెండవది ఏంటంటే ఆయన రోగం మీద ఆయనకు అధికారం ఉందని అర్థమైందంట. మనకు అర్థమైందా ఈయన మాటలో సామర్థ్యం ఉందని? ఆయన మాటలో సామర్థ్యం ఉందని మనకు అర్థమైందా? నేను ముగిస్తున్నాను, మనం ఈ విషయాన్ని ధ్యానిద్దాము. మన ఆయన మాట మీద, ఆయన వాక్యం మీద ఆయనకు సామర్థ్యం ఉందని మనం విశ్వాసం ఉంచుతున్నామా? తర్వాత ఏమనంటే, నేను సహా అధికారంలోకి లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు ప్రభా. ఒకడు ఏ ఇట్రా అనంటే వస్తాడు, అటు నుంచి అటు వెళ్ళు, ఈ పని చేయి అనంటే టక్కని చేసేస్తారు. ప్రభా నాకు అధికారం కూడా ఉంది, నేను ఒక అధికారిని ప్రభా, నా కింద 100 మంది ఉన్నారు, ఏదంటే అది చేస్తారు ప్రభా. కానీ నువ్వు అట్లే ఒక మాట చెప్పు, అది అయిపోతుంది. అంటే ప్రభా నేను కూడా ఒక అధికారినే, నేను ఒక మనిషిని పొమ్మంటే వస్తాడు, రమ్మంటే వస్తాడు, కానీ ఆ రోగాన్ని పొమ్మంటే పోదు, కానీ నువ్వు పొమ్మంటే ఆ రోగం పోతుంది. నాకు 100 మంది సైనికులు ఉన్నారు, వాళ్ళే నా మాట వింటారు, కానీ రోగం నా మాట వినదు. కానీ ఆ అధికారం నీకుంది ప్రభా, అది నాకు లేదు. నేనెట్లా నా కింద అధికారానికి కొంతమంది లోబడుతున్నారో, నీకు అధికారానికి లోబడి కొన్ని ఉన్నాయి ప్రభా, నీకు ఈ అధికారం ఉంది దీన్ని స్వస్థపరచడానికి అని ఆయన అధికారం కూడా తెలిసిపోయింది నాకు. ఆయన మాటలకు ఉన్న శక్తి సామర్థ్యం అర్థమైంది, ఆయనకు అధికారం ఉందని అర్థమైంది. ఈ శతాధిపతి యొక్క విశ్వాసం ఎక్కడంటే ఆయన మాటల సామర్థ్యం మీద, ఆయన అధికారం మీద. మనకు అర్థమైందని ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాసము, ఆయన మాటలకున్న శక్తి సామర్థ్యము, ఆయన అధికారం మనకు అర్థమైంది. అసలు సిగ్గు తెచ్చుకోలే నేను చూసి, ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసులు మనం. 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక అరగంట విన్నాడేమో ఆయన గురించి, అంతే, చూడలేదు డైరెక్ట్ గా. ఇన్ని సంవత్సరాలు వింటున్న మనము ఏం విశ్వాసం మనది? వెనక్కి తిరిగి చూసి ఇట్లాంటి విశ్వాసం ఉంచిన నీ ఇజ్రాయెల్లో ఇంతవరకు చూడలేదని ఆయన చెప్పాడంట. ఇంటికి వెళ్ళగానే నిజంగానే స్వస్థపరచబడ్డాడు. నిజంగా అదే మాట యేసుక్రీస్తు ప్రభు మనల్నంటే, మనల్నందరినీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ శతాధిపతి లాగా మీలో విశ్వాసం ఉందా అని మనల్ని అడుగుతున్నాడు. ఏమనంటే, ఇలాంటి విశ్వాసం మీ ఇజ్రాయిల్లో ఎవరిలో ఇంతవరకు నేను చూడలేదని వాళ్ళకి వెనక్కి తిరిగి అన్నాడు కదా. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనతో ఏమంటున్నాడంటే, శతాధిపతి లాంటి వాడు ఒక్కసారే విని ఇంత విశ్వాసం వస్తే మీరు 10, 10, 20, 20, 30, 30 సంవత్సరాల నుంచి విశ్వాసం వస్తూ నా వెనకాల వస్తూ ఇంత ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, ఈ విశ్వాసం ఉందా మీ దగ్గర అని మనల్ని అడుగుతున్నాడు. మనకెట్లాంటి విశ్వాసం ఉంది? పరిస్థితులు చూసి, దాన్ని చూసి, దీన్ని చూసి కింద మీద అయిపోతాం అంతే. మరి విశ్వాసం ఓన్లీ బోర్డు వేసుకుని తిరగటం? విశ్వాసం బ్రదర్, మేము విశ్వాసం ఒక బోర్డు తగిలించుకుని తిరుగుతూ ఉంటాం, లోపల విశ్వాసం ఉండదు. మనల్ని మనం పరిశీలించుకుందాం. అన్ని పరిస్థితులకు ఆయన మాట మీద, ఆయన మాటకున్న సామర్థ్యం మీద, ఆయన అధికారం మీద విశ్వాసం ఉంచి, ప్రభా నువ్వు మాట్లాడు, నేను మాట్లాడితే ఎవడినాడు ప్రభా, నువ్వు మాట్లాడితే అది అవుతుంది ప్రభా, నీకు అధికారం ఉంది ప్రభా అనే విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. అనే విశ్వాసం ఉంచి ప్రతి పరిస్థితిలో ఆయన విశ్వాసం ఉంచి మనం బతకాలి. మనం ప్రార్థన చేసుకుందాం. క్షమించండి, 5 నిమిషాలు లేట్ అయింది. మనల్ని మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.